భద్రం కర్ణీభిశృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిః వ్యషేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః.
140వ పేజీ 22వ కారిక.
స్వభావేనామృతో యస్య భావో గచ్ఛతి మర్త్యతాం కృతకేనామృతస్తస్య కథం స్థాస్యతి నిశ్చలః.
గౌడపాదాచార్యుల వారు అద్వైతం బ్రహ్మని గురించి మాట్లాడుతున్నారు. ఈ 22వ కారికలో 2వ లైన్లో కృతకేనామృతస్తస్య అని ఉండాలి. పోయిన వారమే కరెక్ట్ చేశాను, చెప్పాను అనుకుంటాను. స్తస్య స్తవ్య అని ఉన్నది, స్తస్య అని రాసుకోండి. ద్వైతం అద్వైతం, ఈ ద్వైతం అంటే ఏమిటి, అద్వైతం అంటే ఏమిటి అంటే, ఈ ప్రపంచం వేరువేరుగా ఉన్నది, అనేక రకాలుగా ఉన్నది, దాన్ని ద్వైతం అంటారు. ఒకటి కంటే ఎక్కువ ఉంటే ద్వైతం. ఒకటి కంటే ఎక్కువగా మనం చూస్తూ ఉంటే, అవి నిజం అనుకుంటూ ఉంటే అది ద్వైతం అంటాం. ఒకటి కాకుండా మరెన్నో చూడడం ద్వైతం అన్నాం. ఒకటే ఉంటే, ద్వైతం లేకుండా ఉంటే అది అద్వైతం. ద్వైతాన్ని వేరువేరుగా రకరకాలుగా చూడకుండా, ద్వైతాన్ని చూడకుండా చూడకుండా అంటే నిజంగా అవి లేవని తెలుసుకుంటే మనకు తెలిసేది ఒక్కటే, ఒక్కటే బ్రహ్మము, అది అద్వైతం అంటాం. ఇది ద్వైతానికి అద్వైతానికి ఉన్న తేడా. ఇప్పుడు అద్వైతంలో ద్వైతం ఉన్నదా లేదా? అద్వైతం, ద్వైతం అద్వైతంలో ఉమిడి ఉంది. ద్వైతంలో అద్వైతం లేదు, అద్వైతంలో ద్వైతం ఉంది. తమిళనాడులో ఇండియా లేదు, ఇండియాలో తమిళనాడు ఉంది, అట్లన్నమాట. ఇప్పుడు ఈ అద్వైత జ్ఞానం ఎందుకొరకు అనే ప్రశ్న, అద్వైత జ్ఞానం ఎందుకు పొందాలి అంటే, శాస్త్రం చెప్తుంది ద్వైతం నువ్వు విడివిడిగా అన్ని రకాలు ఉన్నాయని చూస్తూ ఉంటే, ప్రతి వ్యక్తి మనుషులు విడివిడిగా ఉన్నారు అని చూస్తూ ఉన్నావు అనుకో, ఆ దృష్టితోనే ఉంటే మనిషికి స్వతంత్రత ఉండదు, బంధంలో ఉంటాడు. ఆయన వేరు, నేను వేరు, ఈవిడ వేరు, అబ్బాయి వేరు, అమ్మాయి వేరు, తెలుగు వాళ్ళు వేరు, తమిళనులు వేరు, కేరళ మలయాళీస్ వేరు, కన్నడిగులు వేరు, ఇట్లా వేరే వేరే బుద్ధి అన్నమాట. బ్రాహ్మణులు వేరు, వైశ్యులు వేరు, వీళ్ళంతా వేరు వేరండి. వాళ్ళు మాట్లాడుతుంటేనే వాళ్ళు ఏ వర్ణానికి చెందిన వాళ్ళని ఆలోచిస్తా ముందు ఆ దృష్టి పోతుంది. భాష యాసగా ఉన్నదే, ఎటు నుంచి వచ్చారు, ఎటు పక్క నుంచి వచ్చారని. అదే రాష్ట్రంలో ఒక పక్క నుంచి వస్తే భాష ఒక రకంగా ఉంటుంది. గుంటూరు కృష్ణా భాష వేరు, గోదావరి జిల్లా భాష వేరు, తెలంగాణ భాష మరీ వేరు. కనుక వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ముందు అది ఆలోచిస్తారు. ఇది భేద దృష్టి అంటే. రాయలసీమ వాళ్ళు మాట్లాడే భాష ఒక రకంగా ఉంటుంది. మళ్ళీ ఇందులోనే ఇంకా బ్రాహ్మణుల్లోనే వెలనాడు వాళ్ళు, ములగనాటి వాళ్ళు అని రకరకాలు, వైష్ణవుల్లోనే రకరకాలు, శైవుల్లోనే రకరకాలు. ఇదంతా ఏమిటయ్యా అంటే భేదం అన్నారు. ఇలా ఉన్నంతసేపు ఏమవుతుందంటే మనిషికి తారతమ్యాలను చూస్తూ ఉంటాడు, తారతమ్యాలని చూస్తూ ఉంటాడు. మా బావగారికి ఇంత ఆస్తున్నది, మా తోడుకోడలు వాళ్ళకి ఇంత ఆస్తున్నది, వాళ్ళకి ఇన్నిళ్ళున్నాయి, ఈ పోటీ చేసుకుంటూ ఉంటాడు మనిషి. పోటీ తత్వం, తారతమ్య తత్వం. ఆ తారతమ్య బుద్ధి, ఆ పోటీ తత్వం ఉంటే ఏమవుతుందంటే ఈర్ష అసూయలు వస్తాయి. ఈర్ష అసూయ, రాగద్వేషాలు, ఈర్ష అసూయలు, కోపతాపాలు, ఇవన్నీ బాగా పెరుగుతాయి మనిషికి. ఈర్ష అసూయలు ఉన్నాయండి నేను చాలా ఆనందంగా ఉన్నానంటాడు ఎవడన్నా. కోపతాపాలతో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నానంటాడా? అనలేరు కదా. ఈర్ష అసూయలు ఉంటే అవి మంచిది కాదని మనకు తెలుసు, మన ప్రశాంతత పోయింది అని అర్థం. కోపతాపాలు ఉన్నాయి అనుకోండి, పోటీ తత్వం ఉందనుకోండి మనిషిలో, ఆ మనిషి నవ్వుతూ జీవించగలడా? లేదు అంటే మనకు తెలుసు ఆ సంగతి కూడా. కనుక భేదభావన ఉన్నంతసేపు, భేదభావన వాళ్ళు వేరు నేను వేరు, మా కులం వేరు వాళ్ళ కులం వేరు, వాళ్ళ ఆస్తిపాస్తులు వేరు మా ఆస్తిపాస్తులు వేరు, ఈ విధంగా భేద బుద్ధి ఉంటూనే ఉందంటే మనలో అశాంతి నెలకొంటుంది. అర్థమైందా? మనకు ప్రశాంతత ఉండదు, అశాంతి నెలకొని ఎంత సంపాదించినా ఎన్ని సమకూర్చుకున్నా ఒక అభద్రత ఉంటుంది, ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఎంత సంపాదించినా కూడా అభద్రత అంటే ఏమిటి? అరక్షణ. అరక్షణ అంటే ఏమిటి? ఇన్సెక్యూరిటీ, రక్షణ లేకపోవటం. ఉద్యోగం వస్తే నాకు సెక్యూరిటీ ఉందనుకుంటాం, ఉద్యోగం వచ్చిన తర్వాత సెక్యూరిటీ డబ్బులు చాలటం లేదంటాడు. సెక్యూరిటీ ఎక్కడ పెరిగింది? సెక్యూరిటీ కోసం మన డబ్బులన్నీ బ్యాంకులో వేస్తాం, బ్యాంకుకే సెక్యూరిటీ లేదు. ఏటీఎంలో అక్కడ సెక్యూరిటీ ఉంటాడు, ఆ సెక్యూరిటీ వాడికి సెక్యూరిటీ లేదు. కనుక పోటీ తత్వంలో, ద్వైతంలో విడివిడిగా అన్ని భేదాలుగా చూస్తున్నప్పుడు మనిషిలో రాగ, ద్వేష, కోప, తాప, ఈర్ష, అసూయలన్నీ నెలకొని ఉంటే మనిషికి స్వతంత్రత ఉండదు, మనిషికి బద్ధత అంటారు, దాన్ని బైండింగ్ అంటారు. అంటే తాను ఎప్పుడూ కూడా సెక్యూరిటీ లేకుండా, ఆనందం లేకుండా, భయం భయంగా జీవిస్తాడు. తన ఇంట్లోనే తన డబ్బుతోనే ఉంటూ కూడా ఎప్పుడైతే ఈ శరీరం వేరు, ఇవందరూ వీరు వేరు, ఈ వ్యాధి జర మరణాలు ఇవన్నీ చూసుకుంటుంటే భయం అన్నమాట. కనుక మనిషి ఎందుకు బాధపడుతున్నాడు ఇప్పుడు అర్థమైందా? ఎంత సంపాదించినా, ఎంత చేసినా, ఎంత చూసినా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా, ఎంత శాలరీ వచ్చినా కూడా మనిషిలో ఆనందం లేదే. కారణం ఏమిటో తెలుసా? ద్వైతంలో ఉండడమే కారణం అని చెప్తున్నది శాస్త్రం. మన అనుభవంకి తెలుస్తోంది కదా, ఎంత బాగా ఆట ఆడేవాడైనా సరే తనకంటే బాగా ఆట ఆడేవాడిని చూసి పోల్చుకొని ఈర్షపడుతూ ఉంటాడు. ఎంత అందంగా ఉన్నవాడైనా తనకంటే అందంగా ఉన్నవాడిని చూసి ఈర్షపడుతుంటాడు. ఎంత డబ్బున్నవాడైనా తనకంటే ఎక్కువ డబ్బున్నవాడిని చూసి ఈర్షపడుతుంటాడు. ఎంత జ్ఞానం ఉన్నవాడైనా తనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నవాడిని చూసి ఈర్షపడతాడు. కనుక ఇది సహజంగా మనం చూస్తున్నాం ప్రపంచంలో. కనుక ద్వైతంలోనే ఉంటూ ఉంటే, ఇలాగే ద్వైతంలోనే మన జీవితాన్ని గడుపుకొని ద్వైతంలోనే మళ్ళీ సమాప్తి అయిపోతే అది మోక్షం కాదు. అర్థమైందా? మొదటి పాయింట్, ద్వైతం నుంచి ద్వైతానికే వెళుతూ ఉన్నాం అనుకోండి, పూజలు చేసుకుంటూ ఉన్నాం, దేవుడు వేరు నేను వేరు అనుకుంటూనే ఉన్నాం, పూజలు చేస్తున్నాం, అయిపోయింది మన జీవితం, వెళ్ళిపోతాం, మోక్షం లేదు. నెంబర్ వన్. తర్వాత అద్వైతాన్ని నుంచి, ద్వైతం నుంచి అద్వైతానికి అంటే ఏమిటి అర్థం? ఇప్పుడు మనం ద్వైతాన్ని నుంచి ద్వైతానికి వెళితే మోక్షం లేదు, ఎందుకంటే అక్కడ మళ్ళీ అసూయ. స్వర్గానికి వెళ్ళామనుకోండి, స్వర్గానికి వెళితే కూడా మోక్షం అనుకుంటారు జనం. స్వర్గానికి వెళ్ళడం మోక్షం కాదు, అక్కడ ఇంద్రుడు ఉంటాడు, ఆయన సభ ఉంటుంది, మనకు ఒక పెద్ద ఫ్లాట్ ఇస్తారు, ఒక పెద్ద బంగ్లా ఇస్తారనుకోండి, బాగా పుణ్యం చేసాం స్వర్గానికి వెళ్ళాం, బిగ్ ఫ్లాట్ ఇస్తారు, లేకపోతే బంగ్లాయే ఇచ్చాడనుకోండి, ఆ పక్కనే మన బంగ్లా పక్కన ఇంకొకరు ఉంటాడు, వాడు అన్ని అక్రమాలు చేసి ఏదో కొంచెం పుణ్యం చేసి పక్కన వచ్చాడు. మనకంటే కొంచెం సౌకర్యాలు ఎక్కువ ఉండేటప్పటికి కొంచెం కోపం వస్తుంది మనకి, చూసావా వాడి ఇంటి ముందు పెద్ద గార్డెన్ ఉంది నాకు లేదు. అక్కడ పోటీ తత్వం ఉంటుంది, అక్కడ ఈర్ష అసూయలు ఉంటాయి. వాళ్ళ క్వార్టర్స్ బాగున్నాయా, మా క్వార్టర్స్ బాగలేవే. ఇంద్రుడు ఇటు రావడం లేదు, ఆ రోడ్డు వైపు వెళుతున్నాడు, మా రోడ్డు రావడం లేదు అనేటటువంటి పోటీ తత్వం, ఇవన్నీ ఈర్ష్యలు అసూయలు అక్కడ ఉంటాయి. అందుకని ఇంద్రుడికే అసూయ, ఇంద్రుడికి అసూయ ఉంది, ఇంద్రుడికి కూడా ఆ ఇన్సెక్యూరిటీ. ఎందుకంటే ఎవడైనా యాగం చేసి మళ్ళీ ఇంద్ర పదవికి వస్తాడేమో, నా పదవి పోతుంది అని ఇంద్రుడికి బాధే. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మనిషికి తృప్తి ఆనందం లేదు అనేది పరమసత్యం. ఎన్నైనా సంపాదించండి తృప్తి లేదు మనిషికి. కనుక ద్వైతం నుంచి అద్వైతానికి వెళితేనే మనిషికి శాంతి సౌఖ్యం. ద్వైతం నుంచి అద్వైతానికి వెళ్ళడం అంటే ఏమిటి అసలు అది తెలుసుకోవాలి మనం. ద్వైతం వద్దండి మాకు, దానివల్ల మాకు సంతోషం లేదు, సుఖము లేదు, దుఃఖమే. కనుక ఇప్పుడు ఈ ద్వైతంలోనే ఉంటే దానికి ప్రయోజనం లేదు, కనుక ద్వైతాన్ని నుంచి అద్వైతానికి వెళ్ళాలండి అన్నాడు. అద్వైతానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఏ ట్రైన్లో ఎక్కమంటారు, జీవ యాత్ర. ద్వైతం నుంచి అద్వైతానికి అన్నారు కదా, ఎటు ప్రయాణం చేయమంటారు? ఉత్తరం వైపా, దక్షిణం వైపా, తూర్పు వైపు, పడమర వైపా అన్నాడు. ఎక్కడికి ప్రయాణం చేయక్కర్లేదు. ద్వైతం నుంచి అద్వైతానికి అంటే ఏం లేదు, బంధం నుంచి స్వాతంత్ర్యానికి అని అర్థం. ద్వైతం నుంచి అద్వైతానికి వెళ్ళడం అంటే ఏమిటి, బంధం నుంచి బయటపడి స్వేచ్ఛను పొందడమే. బంధం నుంచి బయటపడి స్వేచ్ఛను పొందడమే ద్వైతం నుంచి అద్వైతానికి అని అర్థం. ద్వైతము నుంచి అద్వైతానికి వెళ్ళడం అంటే బాండేజ్ టు ఫ్రీడమ్ అని అర్థం. పుణ్య బంధం, పాప బంధం, జనన మరణం బంధం, వ్యాధి జర బంధం, రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంత్రి తత్రకా పరిదేవన అన్నారు. ఇవన్నీ రుణం వల్ల ఈ పిల్లలు, కుటుంబం సభ్యులు వీళ్ళందరూ ఫెలో ట్రావెలర్స్ లాగా. మస్కిటో ట్రావెలర్ చదివారా కదా, మస్కిటో ట్రావెలర్. ఇప్పుడు మనతో ఎవరు ట్రావెలర్ చేస్తున్నారంటే మస్కిటో. ఇట్లాగే మన వాళ్ళు పిల్లలు మనతో పాటు మన జీవన యాత్రలో ఒక వస్తారు. మధ్యలో భర్త, కొడుకు, కూతురు, కోడలు, అల్లుడు, మనవాళ్ళు, మనవరాళ్ళు, స్నేహితులు, బంధువులు, వీళ్ళందరూ కూడా మధ్యలో ఎక్కుతూ ఉంటారు మన జీవితంలో. వాళ్ళ స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతూ ఉంటారు ఈ జీవయాత్రలో. కనుక ఈ ద్వైతం నుంచి అద్వైతానికంటే ఈ బంధం నుంచి మనకు స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ కావాలంటే వీళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళమని కాదు. రెండో మెట్టు ఏమిటి, ద్వైతము నుంచి అద్వైతానికి అంటే బంధము నుంచి స్వేచ్ఛకి, స్వాతంత్ర్యానికి. ఇది రెండో మెట్టు తెలుసుకోవాలి. మూడవ మెట్టు ఏమిటంటే ద్వైతం నుంచి అద్వైతానికి అంటే అజ్ఞానము నుండి జ్ఞానమునకు అని అర్థం. అజ్ఞానము నుండి, ఆత్మ అజ్ఞానము నుండి ఆత్మ జ్ఞానానికి వెళ్ళాలి అని అర్థం. అంతేకాని ద్వైతం నుంచి అద్వైతానికి వెళ్ళడం అంటే ఏమిటో అయిపోతుంది, నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అనుకోకూడదు. ఏమీ కారు, అట్లాగే ఉంటారు, ఎక్కడున్నారో అట్లాగే ఉంటారు. కాకపోతే ఏం జరుగుతుంది అంటే మన బుద్ధిలో అజ్ఞానం ఉన్న చోట జ్ఞానం చోటు చేసుకుంటుంది. ఎప్పుడంటే మాండుక్య క్లాసుకు వచ్చినప్పుడు. మాండుక్యం క్లాసుకు వచ్చినప్పుడు మన బుద్ధిలో అజ్ఞానం ఉన్న చోట, ఆత్మ అజ్ఞానం ఉన్న చోట అది తొలగింపబడి ఆత్మ జ్ఞానం చోటు చేసుకుంటుంది. ఇది మూడవ మెట్టు. అర్థమైందా? ద్వైతంలోనే ఉన్నాం మనందరం. ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నప్పుడు అంతా కూడా ద్వైతంలోనే కదా ఉన్నాం. మా అబ్బాయి, మా అమ్మాయి, మా వారు, దేవుడు, వీళ్ళందరూ అంత ద్వైతమే కదా. ద్వైతంలోనే ఉంటున్నాం, దుఃఖపడుతూనే ఉన్నాం. ఇలాగే సమాప్తి చేస్తామా జీవితం? చేస్తే ఏమవుతుంది? ఈర్ష, అసూయ, కోప, తాప, దిగులు, చింత ఇలా చెప్పుకుంటూ పోవచ్చు పెద్ద లిస్టు. మనకు వద్దనుకున్నాం ఇప్పుడు, ఆ దిగులు చింత వద్దండి నాకు, కోప తాపాలు వద్దు, ఈర్ష అసూయలు వద్దు, అటువంటి లేని స్థితి నాకు కావాలి. అట్లయితే నువ్వు ద్వైతం నుంచి అద్వైతానికి రావాలి అంటుంది శాస్త్రం. ఒక్కటే మాట, నాకు సుఖం కావాలి, శాంతి కావాలి, సౌఖ్యం కావాలి, ఆనందం కావాలి అని అనుకున్నావంటే శాస్త్రం అడుగుతున్నది, నువ్వు ద్వైతంలో ఉండడం వల్ల నీకు దుఃఖము, దిగులు, చింత ఇవన్నీ ఉన్నాయి, కనుక ద్వైతం నుంచి అద్వైతానికి రా అంటుంది శాస్త్రం. ద్వైతమే బంధం, అద్వైతమే స్వేచ్ఛ. ద్వైతమే అజ్ఞానం, అద్వైతం జ్ఞానం. బంధము నుండి స్వేచ్ఛకు రావడమే ద్వైతము నుంచి అద్వైతానికి రావడం. అజ్ఞానం నుంచి ఆత్మజ్ఞానానికి రావడమే ద్వైతం నుంచి అద్వైతానికి రావడం. ఆత్మజ్ఞానానికి రావడం అంటే ఏమిటండి అన్నారు. ఏమీ లేదు, గురువుగారు చెప్పేటటువంటి శాస్త్రం వింటే అద్వైత భావన నీ ఆలోచన పోతుంది. అది ఇప్పుడు మన యొక్క దిగులు చింత బాధ అన్నీ ఎక్కడున్నాయి, మన మనస్సులో ఉన్నాయి. ఎందుకని, అజ్ఞానం మనస్సులో ఉంది కనుక. మనసులో ఉన్న బుద్ధిలో ఉన్నటువంటి అజ్ఞానం, ఆ అజ్ఞానం వల్ల ఈర్ష కోపం తాపం ఇవన్నీ వస్తున్నాయి కనుక అక్కడ ఇవ్వాలి ట్రీట్మెంట్. ఎక్కడ ఇవ్వాలి ట్రీట్మెంట్? రోగం ఎక్కడుందో అక్కడ ఇవ్వాలి ట్రీట్మెంట్. మన మనస్సులో, మన బుద్ధిలో ఉంది ఈ ఈర్ష ద్వేష అసూయలన్నీ కూడా. బుద్ధిలో ఉండడం వల్ల, అటువంటి అజ్ఞానం వల్ల అవన్నీ ఉంటున్నాయి కనుక ఆ అజ్ఞానాన్ని తొలగిస్తే జ్ఞానం వస్తే అద్వైత జ్ఞానం. అజ్ఞానం పోయి, అజ్ఞానం పోయినప్పుడు ఈర్ష అసూయలు పోయి, దిగులు చింత పోయి, శాంతి చోటు చేసుకుంటుంది. చూసారా ఎందుకు మాండక్యం చదవాలి అర్థమైందా? ఇప్పుడు నిన్న గీతా క్లాసులో చెప్పాను కదా, ఎందుకు గీత చదవాలని తెలియాలి అసలు. ఎందుకు మాండక్యం చదువుతున్నామంటే గౌడపాదాచార్య వారు చెప్తున్నారు, అద్వైతం జ్ఞానం వస్తేనే నీకు శాంతి. అంతవరకు నీకు శాంతి అనేది కుదరదు. ఇప్పుడు ఈ అద్వైత జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాలి అంటే, నువ్వు ఆత్మస్వరూపవానివే, నీకు మరణం లేదు అని తెలుసుకో. అది విషయం. అద్వైత జ్ఞానం అంటే ఏమిటి, ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఇంతకు ముందు వరకు అజ్ఞానంలో ఉన్నప్పుడు నాకు మరణం ఉంది, నాకు మరణం ఉంది, నేను చనిపోతాను అని అనుకున్నావు. అజ్ఞానం ఉన్నంతసేపు నేను చనిపోతాను ఒక రోజుకి, నాకు మరణం ఉంది అని అనుకున్నావు. ఎందుకు అనుకున్నావు? ఈ శరీరం నేను అనుకున్నావు నువ్వు. ఈ శరీరం నేను అనుకోవడం వల్ల ఈ శరీరం చనిపోతే నేను చనిపోతానంటున్నావు. శాస్త్రం అంటుంది నువ్వు ఆ శరీరాన్ని కాదు, అది మర్త్యం, మరణధర్మం కలిగినటువంటి శరీరం నువ్వు కాదు. నువ్వు మరణధర్మం లేనటువంటి ఆత్మస్వరూపానివి, ఆత్మకు మరణం లేదు. నీకు ఎంత పట్టుకున్నావంటే ఈ శరీరాన్ని జలగలాగా పట్టుకున్నావు. జలగ పట్టు అంటారు చూసారు, ఉడుం పట్టు. జలగ పట్టు, ఉడుం పట్టు. ఉడుం పట్టు పెడితే వదలదు అది. ఈ మాయా అలస శరీరం మనం కూడా ఉడుం పట్టు పట్టుకొని కూర్చున్నాం ఇదిని, ఈ శరీరాన్ని. ఎంత గురువు గారు చెప్తున్నా కూడా కథలను అంటుంది కదా కొంచెం కూడా. అందుకని మన వాళ్ళు చెప్తారు ఒక ఉదాహరణ, కట్టెపుల్లలు తాడుతో కట్టేశాం. ఎప్పుడో కట్టాం, 30 ఏళ్ల కిందటో 40 ఏళ్ల కిందట కట్టి 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 పాత పడిపోయింది ఆ ముడి. 1, 2, 3 ముళ్ళతో కట్టి పడేశాం. అది కట్టేటప్పటికీ ఆ ముడి ఎప్పుడు విప్పలే. అది పాత ముడి అవ్వడం వల్ల గట్టిగా ఉండి, చూడండి మనం కూడా పీట ముడి అంటారు గుర్తుందా, పీట ముడి. ఏమిట్రా రావడం లేదు పీట ముడి. పీట ముడి అంటే ఎప్పుడో వేసిన ముడి, అది రావడం లేదన్నాడు. దానికి ఉపాయం ఏమిటో తెలుసా? ఇంకొక తాడు తీసుకొచ్చి గట్టిగా కట్టామంటే ఈ పాతగున్న ముడి లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోతే తేలిగ్గా తీసేయచ్చు. అర్థమైందా? ఇప్పుడు మన శరీరం అభిమానం కూడా పీఠముడిలాగా, పీఠముడిలాగా గట్టిగా కట్టి కట్టి ఉన్నది. గురువుగారు గొంతు చించుకొని చెప్పినా కూడా మీకేమండి చెప్తారు స్వామిని, మా ఇంట్లో చూడండి ఎన్ని సమస్యలు అంటారు. శాస్త్రం చెప్తుంది అద్వైతం అనే జ్ఞానంతో ఆ అజ్ఞానం అనే పీఠ ముడిని నువ్వు ఇప్పవచ్చు అంటుంది. అద్వైతం అనే జ్ఞానంతో మరొక తాడుతో కట్టినట్టే బుద్ధిని, అద్వైత జ్ఞానంతో కట్టిపడేయాలి బుద్ధిని, మన బుద్ధిని. ఆ పాత ముడిని చూసారు అజ్ఞానం అనే పీఠముడి, ఆ పీఠముడిని లూజ్ అయిపోతుంది అది. అది అట్లాగే వచ్చేస్తుంది. చాలాసార్లు చేస్తాం చూసారా మన ఇళ్లలో కూడా, గుర్తుందా మీకు? ఇది ఒక పద్ధతి, టెక్నిక్ అంటారు దీన్ని. అమ్మమ్మలకు అందరికీ తెలుసు ఈ టెక్నిక్, ఆయన చేస్తుండేవాడు వెనకటి రోజుల్లో. సరే, ఇప్పుడు ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. అందుకని కళ, మన కళలో మనం ఎన్నో సృష్టించాం, ద్వైతమే కదా. ఈ ఒక్క మెలకువతో ఉన్నవాడు ఒక్కసారి నిద్రలోకి జారిపోయేటప్పటికీ ఎన్ని సృష్టించాడు, ఏనుగులేనా, సింహాలేనా, పులులేనా, గుర్రాలేనా, రకరకాలు సృష్టించాడు. అన్ని సృష్టించిన తర్వాత ద్వైతాన్ని చూస్తున్నాడు ఎవడు, ఒక్కడే ఒక్కడు నిద్రలోకి జారి, ఈ మెలుకుతో ఉన్నవాడు నిద్రలోకి జారి కలకని కలలు అన్ని సృష్టించాడు. మెలకు రాగానే ఒక్కట్లేదు, కల్పన మొత్తం కల్పన. మెలకు రాగానే ఉత్తిష్టత జాగ్రత్త అన్నాడు యమధర్మరాజు. చెప్తున్నాడు నచికేతుడికి, నచికేత మేలుకో, నువ్వు మేలుకోపోయినా అంటే నిన్ను పట్టుకుంటాను నేను. యమధర్మరాజే, ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందరో ఆత్మజ్ఞానాన్ని, వాళ్ళని నేను వదిలిపెట్టను, వాళ్లకు యమపాశంలో నేను ఇరికిస్తానంటున్నాడు ఆయన. ఆయనే చెప్తున్నాడు చూడండి, నా యమపాశం నుంచి వాళ్ళు బయటపడలేరంటున్నాడు యమధర్మరాజు కఠోపనిషత్తులో. చదివాం గుర్తుందా కఠోపనిషత్తు? ఎప్పుడూ చదివాం. కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్పాడు, ఎవరైతే సహ మృత్యు ఆప్నోతి ఎహియ నానా ఇవ పశ్యతి, మృత్యోస్య మృత్యు ఆప్నోతి అన్నాడు. మృత్యు నుంచి మళ్ళీ మృత్యువుకు పోతూనే ఉంటాడు ఎవరైతే ఈ యొక్క అజ్ఞానం నుంచి బయటపడడో, వాళ్ళని నేను కబళిస్తానంటున్నాడు. అంటే ఏమిటి తెలుసా, చిన్నగా వస్తాడు, ముందు వాడు చెల్లెల్ని పంపిస్తాడు. యమధర్మరాజు చెల్లెలు ఎవరో తెలుసా? జరాదేవి, కొంచెం రింకిల్స్, కొంచెం వైట్ హెయిర్, ఇవన్నీ వస్తాయన్నమాట. ముందు ఆవిడ వచ్చి కూర్చుంటుంది, ఎందుకంటే మా అన్నయ్య వస్తున్నాడు తర్వాత అర్థం. మనకు అసలు ఆ మాట వింటేనే ఒళ్ళు జలతరిస్తుంది. అది అదే మృత్యు. ఎప్పుడైతే ఆ మాట వినంగానే భయపడుతుందో మనస్సు, మృత్యు ఒక్కసారే వస్తుందండి. మృత్యు ఎన్నిసార్లు వస్తుందండి ఒక మనిషికి? రెండు సార్లు, మూడు సార్లు, ఒకేసారి. కానీ భయం, మృత్యు భయం క్షణ క్షణం వస్తూ ఉంటుంది, వెంటాడుతుంది. ట్రాఫిక్ రోడ్లో పోతుండే చాలు గడగడగడగడుతుంది. కనుక జరాదేవి వస్తున్న తర్వాత మృత్యు భయం వస్తుంది. అదే యమధర్మరాజు చెప్తున్నాడు, ఎవరైతే ఈ సత్యాన్ని జ్ఞానాన్ని తెలుసుకుంటారో వాళ్ళు నా నుంచి బయటపడినట్లే. అంటే నాకు మృత్యువు లేదు, నన్నేం చేస్తావు నువ్వు? నాకు మృత్యువు లేదు, నేను ఆత్మస్వరూపాన్ని. దేహం ఎట్లాగో మరణిస్తుంది, దాన్ని నువ్వు చంపేదేముంది? నేనే వదిలిపెడతాను. చూసారా, దాన్ని నువ్వు చంపేదేముంది, నేనే వదిలిపెడతాను. కనుక మరణం లేని ఆత్మని నేను, మరణాన్ని పొందడం అనే ప్రశ్న లేదు. మరణాన్ని పొందే శరీరం, అమృతత్వాన్ని పొందడం అనేది లేదు. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మనం. మరణధర్మం కలిగినటువంటి మర్త్యం అంటాం ఇది. మరణధర్మం కలిగినటువంటి శరీరానికి మరణం లేకపోవడం అంటూ ఉండదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మరణం లేనటువంటి ఆత్మస్వరూపమునైన నేను అమృత స్వరూపం, మరణం లేనటువంటి ఆ మృతం అంటే ఏంటి తెలుసా? మృతం అంటే మరణం, ఆ మృతం అంటే మరణం లేని. మరణం లేని నేను, అమృత స్వరూపుడైన నేను ఎన్నటికీ మరణాన్ని పొందను. అలా మరణాన్ని పొందాననుకోండి, ఒకవేళ మరణమే వచ్చిందండి, అది అమృతం ఎట్లవుతుంది? లేదు లేదులేండి, ఇప్పుడు మరణం వస్తుంది, మళ్ళీ తర్వాత అమృతం వస్తుంది, మళ్ళీ అమృతం మరణం అన్నాను, అదేమవుతుందంటే అనిత్యం. అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి, 22వ కారికలో, స్వభావః స్వభావేన అమృతం, స్వభావేనామృతః. స్వభావంగా నేను అమృత స్వరూపుణ్ణి, ఆత్మస్వరూపం. దాని స్వభావం ఏమిటి తెలుసా? అగ్ని స్వభావం ఏమిటి? ఉష్ణత. ఆత్మస్వభావం ఏమిటో తెలుసా? అమృతత్వం. మరణం లేని ధర్మమే ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం మరణం లేని ధర్మం, అది ఎప్పటికీ మరణించదు. యస్య స్వభావేన అమృత, యస్య భావ, యస్య భావ అన్న పదార్థస్య అని అర్థం. యస్య భావ అంటే తురీయ ఆత్మ, యస్య భావ అంటే తురీయ ఆత్మ. తురీయ ఆత్మ మర్త్యతాం గచ్చతి చేత్, మరణధర్మాన్ని గనక పొందితే, మరణం లేనటువంటిది ఒకవేళ మరణాన్ని గనక పొందితే, మర్త్యతాం గచ్చతి చేత్, మర్త్యతాం అంటే మరణాన్ని, గచ్చతి చేత్ పొందితే, ఆ వ్యక్తి ఎస్య ఎవరి యొక్క అయితే, ఒకవేళ అనుకుందాం, చేత్ అంటే ఏమిటి, ఒకవేళ నువ్వు గనక అమృతత్వమైన ఆత్మ అయినటువంటి జీవాత్మ మరణాన్ని పొందింది అని అంటే, కథం అమృత స్యాత్ స్థాస్యతి నిశ్చల, ఆ అమృతత్వం అమృతుడైనటువంటి వాడు మరణాన్ని పొందాడు అంటే ఆ అమృతత్వం నిశ్చలమనే అర్థం. నిశ్చలం కానట్లే కదా, అమృతమైన ఆత్మ మరణం పొందింది అంటే ఆ అమృతత్వం నిశ్చలమా చలమా? చలం, అది నిశ్చలం కాదు. కథం స్థాస్యతి నిశ్చల, ఎలా ఉంటుంది నిశ్చలంగా? తస్య కృతకేన, అతనికి, తస్య అంటే అతనికి, కృతకేన అంటే అది పుట్టడం వల్ల ఆర్టిఫిషియల్గా వచ్చింది, ఆర్టిఫిషియల్గా వచ్చింది అని అర్థం. కృతకం అంటే చెయ్యబడినటువంటి, తయారు చెయ్యబడినటువంటి. ఒకవేళ ఇప్పుడు మన విషయం ఏమిటంటే జగత్ నిజంగా పుట్టిందా లేదా, ఎక్కడున్నాం తెలుసా మనం? అసలు ఒక్కొక్కసారి ప్రయాణం చేస్తుంటే నిద్రలో రైల్లో పడుకొని ఉంటాం, ఏ ఊరు వచ్చింది ఏ ఊరు వచ్చిందని చెప్పి ఆ కిటికీలోంచి చూస్తే అప్పుడు తెలుస్తుంది ఎక్కడున్నామని. అట్లాగే ఇప్పుడు చదువుతూ ఉంటే ఎక్కడున్నాం, ఏమి ఈ జగత్తు నిజంగా పుట్టిందా లేదా, ఈ జగత్తులో ఉన్న జీవి నిజంగా పుట్టిందా లేదా అని అంటే, గౌడపాదాచార్యులు వారు అన్నారు ఏమన్నారు, జీవులు పుట్టలేదు జగత్తు పుట్టలేదు. ఒకవేళ జీవుడు కనుక నిజంగా పుట్టి ఉంటే పుట్టితే ఏమవుతుందంటే మరణం వస్తుంది అని అండి. ఉత్పత్తి కనుక ఉంటే అండి, ఉత్పత్తి ఉంటే ఏమొస్తుంది, నాశం ఉంటుంది. ఇప్పుడు ఇది ప్రశ్న ఇక్కడ, ఈ జీవుడికి కనుక ఉత్పత్తి కనుక ఉండి ఉంటే, నిజంగా నేను పుట్టి ఉంటే మరణం సత్యం, మరణ ధర్మం ఖచ్చితంగా ఉంటుంది. కనుక మరణం ధర్మం కలిగినటువంటి ఉత్పత్తి ఇష్టమా నీకు? మరణం లేకుండా నిశ్చలంగా ఎప్పుడు ఒకే రకంగా ఉండడం ఇష్టమా? అబ్బాయి పుట్టాడండి, బర్త్డే చాక్లెట్లు ఇస్తామే కానీ ఎదుగుతున్నాడు, పెద్దవాడు అయిపోతున్నాడు, మనుషుల తర్వాత అందరూ వెళ్ళిపోతారు బరియల్ గ్రౌండ్కి అని అంటే అది మాత్రం ఒప్పుకో. ఎందుకని? ఏమండి అట్లాంటి మాటలు మీరు చెప్పవాకండి, ఏదో కాస్త మంచి మాటలు చెప్తారని కదా మీ దగ్గరికి వస్తాం అని అంటే, శాస్త్రం అంటుంది సత్యాన్ని నుంచి పారిపోవాలి, ఏదైతే సత్యమో దాని నుంచి భయపడవాకు. కానీ భయపడుతున్నామే, నువ్వు భయపడినంత మాత్రాన నీ మృత్యు ఆగుతుందా? ఎందుకంటే నేను పుట్టాను అంటున్నావు, పుట్టిన పుట్టుట, ఆహా మళ్ళీ చెప్పండి, పుట్టుట గిట్టుట కొరకే. అది గిట్టుట కొరకే అన్నప్పుడు మనం ఎందుకని ఒప్పుకోవడం లేదు? చెప్పాం కదా నోటితో, గిట్టడం ఇష్టం లేదు మనకు, అది సంగతి. పుట్టినది గిట్టుట ధర్మం. నీళ్లు పైనుంచి పోస్తున్నామండి, క్రిందికి వస్తున్నాయి, రావాకు అంటే దాని ధర్మం అది. నిప్పున్నది, ఏ కాలవాకు, నన్ను కాల్చొద్దు అంటే దాని ధర్మం అది. అదేవిధంగా పుట్టినది గిట్టడం అంటే చనిపోవడం, దాని ధర్మం. మరి మరణించే వాళ్ళు ఆనందంగా మరణించవచ్చు కదా, ఎందుకని మరణించడం లేదు ఆనందంగా? పుట్టేటప్పుడేమో క్లాప్స్, పోయేటప్పుడేమో ఏడుస్తారు, క్లాప్స్ ఇవ్వచ్చు కదా. పుట్టడం ఇష్టం అండి, గిట్టడం మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఇంకా ఇక్కడే ఉండాలని. అంటే ఏమిటి, ఒకటి మాత్రం ఒప్పుకుంటున్నావు, దాని రెండో ధర్మాన్ని నువ్వు ఒప్పుకోవడంలా, చూసారా? అది తప్పే కదా. అంటే ఏమిటి, మనిషి ఆ సహజ స్వభావాన్ని తనకిష్టమైనదైతే ఒప్పుకుంటాడు, తనకిష్టం కానిదైతే ఒప్పుకోడు, సహజమైనా సరే. కనుక గౌడపాదాచార్య వారు చెప్తున్నారు, నీవు జీవుడికి ఉత్పత్తి ఉన్నది పుట్టాడు అంటే వాడికి మరణం ఉంటుంది, పుట్టుక ఉంటే అది నిశ్చలంగా ఉండలేదు, పుట్టుక ఉన్నది నిశ్చలంగా ఉండలేదు. జీవుడు పుట్టితే, ఈ ప్రపంచం పుడితే అది నశించడం సత్యం అన్నాడు. కనుక పుట్టలేదు అని నువ్వు తెలుసుకుంటే మరణం ఉండదు, అప్పుడు గిట్టడం ఉండదు, దిగులు ఉండదు, ఏదో ఒకటి చేయాలి కదా, పుట్టాలి గిట్టకూడదు, దుఃఖం రాకూడదు. అట్లయితే పుట్టలేదు అని చెప్పు, పుట్టక లేదు నిజంగా అని చెప్పుకో, అప్పుడు గిట్టడము లేదు, ఆనందం ఉండొచ్చు కదా. పుట్టుక లేదు అని ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు పుట్టుక లేదు ఎవరికి? శరీరానిగా ఆత్మనైన నేను ఎన్నటికీ పుట్టలేదు, అది విషయం. ఆత్మనైన నేను ఎన్నటికీ పుట్టలేదు కనుక నేను గిట్టడం అనేది లేదు. ఇప్పుడు నాకు నిజమైన మరణం ఉన్నదా అంటే లేదు. శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మనైన నాకు మరణం లేదు. కనుక ఇప్పుడు నేను ఆత్మనని తెలుసుకుంటే మరణం లేదని తెలుసుకుంటాను. శరీరమే నేను అనుకుంటే మరణంతో భయపడతాను. నువ్వు ఆపలేవు శరీర మరణాన్ని. కనుక శరీరం మరణధర్మం, ఎప్పటికీ మరణధర్మం ఉంటుంది. ఆత్మకి ఎన్నటికీ మరణం లేదు, శరీరానికి ఎన్నటికీ అమృతత్వం లేదు. కనుక నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? మరణం లేనటువంటి ఆత్మని నేనని తెలుసుకోవడమే ఉపాయం, అంతకంటే ఉపాయం లేదు. ఈ భయాన్నించి, దిగుల నుంచి బయటపడాలంటే అది ఒక్కటే మార్గం. నువ్వు ఈ శరీరాన్ని పట్టుకున్నావో, ఇది నేననుకున్నావో, జలగలాగా అది నిన్ను రక్తం పీకేస్తుంది. అందుకని మన శాస్త్రం అంటే ఏమిటనుకున్నారు? భారతదేశంలో ఈ వైదిక ధర్మం, వైదిక శాస్త్రం, ఆత్మ విజ్ఞానం సామాన్యమైనదా? ప్రపంచం మొత్తాన్ని ఊహించగలిగిన శక్తి మన దగ్గర ఉన్నది, అంతటి జ్ఞానం నిధి మన దగ్గర ఉంది. మన దేశంలో ఇట్లాంటి జ్ఞానాన్ని వదిలిపెట్టుకుని ఒక్కొక్కళ్ళు రాబందుల్లాగా దేశాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు వాళ్ళ స్వార్థం కోసం, అజ్ఞానంతో. ఒక్కొక్కడు మహర్షి కావలసిన దేశం మనది. ప్రతి మనిషి మహర్షి కావలసిన దేశంలో మనం ఉంటూ దురాత్ములుగా, దుర్మార్గులుగా మారి దేశం మొత్తాన్ని జలగల్లాగా పిప్పి చేస్తున్నారు ధర్మాన్ని. అర్థమైందా? ఇలా తెలుసుకోకపోవడంలో మనిషి రాక్షసుడుగా మారిపోతాడు. రాక్షసుడిగా మారి రాక్షసుడి కంటే దుర్మార్గంగా మారుతున్నాడు మనిషి. మనుషుడు దేవుడిగా మారవలసింది పోయి దుర్మార్గానికి ఒడిగడుతున్నాడంటే కారణం ఏమిటో తెలుసా? ఈ యొక్క సనాతన ధర్మాన్ని అమ్మ రంగరించి ఉగ్గుపాలతో ఇవ్వకపోవడమే కారణం. మనిషి మనిషిగా కాకుండా మృగంగా ప్రవర్తిస్తున్నాడు, అనేక దురాగతాలు చేస్తున్నాడు, అందరికీ హాని చేస్తున్నాడు ఒక్క మనిషి ఈ ప్రపంచంలో. అంటే కారణం ఎవరో తెలుసా? తల్లి. తల్లి ఉగ్గుపాలతో రంగరించి ఆత్మ విద్యని ఇవ్వకపోవడం వల్ల మదాలస ఇచ్చినట్లుగా ఇవ్వాలి. మదాలస 7 కొడుకులు ఆవిడకి. 7 కొడుకులకి రోజు ఉయ్యాలు ఊపేటప్పుడు ఆత్మ విద్య చెప్పేది ఆవిడ. అట్లా ఇవ్వగలగాలి తల్లులు. సీరియల్స్ చూస్తూ కూర్చుంటారు తల్లులు, తుగ్లక్ మ్యాగజైన్ చదువుతూ కూర్చుంటారు, చిన్న పిచ్చి పిచ్చి కథలన్నీ చదువుతూ కూర్చుంటారు. తల్లి బిడ్డని ఎట్లా తయారు చేయాలి? మనిషిగా తీర్చిదిద్దాలి, జ్ఞానిగా కావాలని కోరుకోవాలి. అలా చేస్తే ఋషులవుతారు దేశం మొత్తం. ఋషులైనప్పుడు ప్రపంచం మొత్తానికి భారతదేశం గురువు అవుతుంది. అందుకని భోగలాలసత ఉండకూడదు మనిషికి. భోగాల మీదనే మనసు పోయిందంటే మనిషి పతనం అవుతాడు. అందుకని మన వాళ్ళు ఋషులు భోగాలకు దూరంగా ఉండేవాళ్ళు కావాలని. వాళ్ళకి టీవీలు కొనుక్కోవడం చేతగాక కాదు, వాళ్ళకి సోఫా సెట్లు కొనుక్కోవడం చేతగాక కాదు, వాళ్ళకి బంగళాలు కట్టుకోవడం చేతగాక కాదు. వాళ్ళు మాకు బంగళాలు వద్దు, టీవీలు వద్దు, సోఫా సెట్లు వద్దు, మాకు ఇవన్నీ వద్దన్నారు. అవి వస్తే మేము మాయలో మోహంలో పడిపోతాం, ఈ జ్ఞానం సంపద పోతుంది అని చెప్పి వదిలిపెట్టారు. అందుకని ఇటువంటి జ్ఞానం చెప్పడానికి కూడా కష్టపడాల్సి వస్తున్నది ఈ రోజుల్లో, ఇప్పటి ఉన్న పరిస్థితుల్లో. కారణం అది. ఉగ్గుపాలతో ఇవ్వాలి ఇటువంటి విద్యని పిల్లలకి. ఇచ్చినప్పుడు 16 ఏళ్లకి 20 ఏళ్లకి 25 ఏళ్లకి అహం బ్రహ్మాస్మి జ్ఞానం వస్తుంది. మిగతా 70 ఏళ్ళు బ్రహ్మజ్ఞానంతోనే జీవిస్తాడు, శాంతంగా ఆనందంగా జీవిస్తాడు. కనుక ఈ జ్ఞానం ఎప్పుడు పొందాలండి? తలంతా నిలిచిపోయిన తర్వాతనా? మీరే చెప్పండి. కానివ్వండి, అప్పుడప్పుడు నేను ఇట్లా అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్తూ ఉంటాను, కొంచెం మీరు ఓర్చుకోవాలి. ఓకే, 23వ కారిక విషయం చెప్పకపోతే దాని సీరియస్, అజ్ఞాన ప్రక్షాళన చేయకపోతే సీరియస్నెస్ తెలియదు. ఏదో చెప్తున్నారు స్వామిని అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడప్పుడు కొంచెం తీవ్రంగా ఘాటుగా మాట్లాడుతుంటాను నేను. సరే, 23వ కారిక చదువుతాం. ఇక్కడ కూడా ఒక కరెక్షన్ ఉంది. భూతతో భూతతో వాపి సృజమానే అని ఉన్నది, సృజ్యమానే అని రాసుకోవాలి. యకార జకారం కింద యకారం సృజ్యమానే.
భూతతో భూతతో వాపి సృజ్యమానే సమాశ్రుతిః నిశ్చితం యుక్తియుక్తం చ యత్తద్భవతి నేతరత్.
చాలా ముఖ్యమైన కారికలు ఇక్కడ 15వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు శృత్యా జగత్ సృష్టి నిషేధ మనం చూసే టాపిక్. శృత్యా జగత్ సృష్టి నిషేధ 15 నుంచి 30వ కారిక వరకు. ఇక్కడ 16 నుంచి 22 వరకు డైవర్షన్ టాపిక్. నేనే డైవర్షన్ అయినట్టుగానే గౌడపాదాచార్యులు కూడా డైవర్షన్ అవుతుంటాను. అప్పుడు ఆయనకి కోపం వచ్చింది, ఏమిటి సృష్టి ఉంది ఉందంటే ఏమిటి అసలు ఎక్కడుంది అని చెప్పి ఆయన కూడా కొంచెం డైవర్ట్ అయినారు. ఆ డైవర్షన్ అయిపోయింది 22తో. నిజంగా ఉంటే మరణం ఉంటే ఇట్లా అవుతుంది కనుక ఉండదు అని చెప్పి చెప్పారు. అట్లా ఈ అధికారులు కూడా 3 రకాలు ఉంటారని చెప్పి చెప్పారు. స్త్రీధా భవతి ఆశ్రమ స్త్రీవిధ విద్య అని చెప్పి కొన్ని ఈ విషయానికి అద్వైత సంబంధించినటువంటి విషయాలు చెప్పారు కొన్ని. ఇదంతా మీ మూర్ఖత అని చెప్పి మనకు తెలియజేశారు 16 నుంచి 22 వరకు. ఇప్పుడు 23లో మళ్ళీ విషయానికి వస్తున్నారు. అసలు విషయానికి ఏమిటది, ఈ జగత్తు లేదు అని శృతి ద్వారా చెప్పాలి. శృతి ద్వారా చెప్పాలి. శృత్యా జగత్ సృష్టి నిషేధ అన్నాం కదా, నిషేధం అంటే లేదు అని చెప్పడం. శృత్య అంటే శృతి ఆధారంగా, శృతి ఆధారంగా శృతిలో చెప్పబడింది సృష్టి లేదని. సృష్టిలో శృతిలో చెప్పబడలేదు. చెబితే వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ శాస్త్రాలన్నీ చదివి సృష్టి ఉందని ఎందుకంటారు? సృష్టి ఉన్నది లేదని శృతి నేరుగా చెప్పలేదు. విషయం అది. ఈ సృష్టి నిజంగా ఉన్నదని కాని లేదని కాని శృతి చెప్పలేదు. అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు అది చెప్పుంటే ఈ శృతి సృష్టి లేదు అని చెప్పుంటే ప్రాబ్లమే లేదు. సృష్టిని గురించి మాట్లాడింది శృతి. మాట్లాడిన తర్వాత సృష్టి గురించి, నేను మాట్లాడినటువంటి ఈ సృష్టి ఏది, ఆకాశం పుట్టింది తస్మాద్ వా ఏదస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత. ఎక్కడ విన్నాం ఈ మాటలు? అబ్బా నా చెవులు ఎంత పుణ్యం చేసుకున్నాయి ఇవాళ. ఈ సృష్టి గురించి మాట్లాడింది. ఏతస్మాత్ జాయతే ప్రాణ ఖం వాయు జ్యోతిరాపర పృథివీ విశ్వస్య ధారిణి కైవల్యోపనిషత్తు. ఏం ఉపనిషత్తు మాట్లాడలేదు సృష్టి గురించి? అన్ని ఉపనిషత్తులు సృష్టి గురించి మాట్లాడినాయి. మాట్లాడిన తర్వాత ఇది నిజమా కాదని చెప్పొచ్చు కదా సృష్టి ఉపనిషత్తు. ఆహా, ఇది నిజము అని చెప్పలేదు, ఇది నిజం కాదు అని చెప్పలేదు. మన డ్యూటీ అది. ఇప్పుడు ఇది నిజమా కాదా అని మనం తెలుసుకోవాలి. ఎక్కడ ఏ పాయింట్ పట్టుకుంటే మనకి ఇది నిజం కాదని తెలుస్తుందంటే ఆ పాయింట్ ఉపనిషత్తులో వెదగాలి. దాన్ని లింగం అంటారు, తాత్పర్య నిర్ణయం అంటారు. సృష్టి నిజంగా ఏం చెప్పదలుచుకుంది? సృష్టి నిజంగా ఉన్నదని చెప్పదలుచుకున్నదా శృతి? సృష్టి నిజంగా లేదని చెప్పదలుచుకున్నదా శృతి? అది శృతిలో నుంచి మనం గమనించాలి దాన్ని. సృష్టి నేరుగా చెప్పదు, చెప్పలేదు. కనుక ఇప్పుడు మనం అది మనం చేయడం మనకు చేత కాదని తెలుసు. గౌడపాదాచార్యుల వారే మన కోసం చెప్పారు. ఆయన ఏం చేశారండి, లింగం తాత్పర్య నిర్ణయం చేసి అది శృతి తాత్పర్య శృత్య అర్థాపత్తి ప్రమాణం అంటారు దాన్ని. శృతి అర్థాపత్తి ప్రమాణ ద్వారా గౌడపాదాచార్యుల వారే దాన్ని చూసి లింగం ఏమేమిటి ఉన్నాయంటే ఉపక్రమ ఉపసంహార అవన్నీ ఉన్నాయి కదా 6 లింగాలు, అవన్నీ పెట్టుకొని అసలు తాత్పర్యం వెతికి లాగి బయటికి తీయాలి దానిలో నుంచి. అందుకనే ఉపనిషత్తుల్ని రకరకాలుగా అర్థం చేసుకొని అందరూ ట్రాన్స్లేషన్స్ రాస్తారు. ట్రాన్స్లేషన్ చదివితే వచ్చేది కాదు ఇది. కనుక ఇప్పుడు ఏం చెప్తున్నారో తెలుసా, 23 నుంచి మళ్ళీ విషయాన్ని చెప్తున్నారు. అద్వైతం బ్రహ్మ నుంచి జీవ సృష్టి లేదు. అద్వైతం బ్రహ్మ నుంచి ఉపనిషత్తు చెప్పింది కదా, ఆ బ్రహ్మ నుంచి అన్నీ పుట్టినయి అని చెప్పింది, ప్రతి ఉపనిషత్తులో చెప్పబడింది. ఆ చెప్పిన తర్వాత ఉపనిషత్తు నిందించింది, నింద చేసింది. కనుక ఆ నింద చేసింది కాబట్టి స్వర్గం ప్రాప్తిని నింద చేసింది సృష్టి శృతి. అదేవిధంగా ఈ సృష్టి ఎవరైతే నిజంగా ఉందనుకుంటాడో వాడు కుర్పణుడు అని చెప్పి నింద చేసింది. చూడండి ఎట్లా కనుక్కోవాలో. ఏహిహ నానా ఇవ పశ్యతి సహ మృత్యోస్స మృత్యు మాప్నోతి అని చెప్పింది. ఎవరైతే ఈ సృష్టి నిజంగా జరిగింది, ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి నిజంగా అనుకుంటున్నాడో వాడు మృత్యువు నుంచి మృత్యువుకి వెళుతూ ఉంటాడన్నది. అక్కడ పట్టుకోవాలి మనం. అంటే ఈ సృష్టి నిజం కాదా అని మనం గమనించాలి అక్కడ. ఎందుకంటే అది సత్యమైతే నింద చేయకూడదు సృష్టి శృతి కదా. అది సత్యమైతే శృతి ఈహ నానాకి ఏమీ లేదు ఇక్కడ అంటుంది శృతి. ఏమి ఉన్నదని పెట్టావు కదా, పుట్టిందన్నావు కదా, మళ్ళీ ఏం లేదంటావేంటన్నాడు. చూడండి ఇదంతా పుట్టింది అన్నాం, అందుకనే పూర్తిగా చదవాలి శాస్త్రం. క్షుణ్ణంగా పూర్తిగా చదివే ఓపిక లేదు జనానికి, సమయము లేదు. ఎవరండి చదువుతారు ఈ రోజుల్లో? జనానికి ఓపిక ఎక్కడుంది చదవడానికి? తీరిక ఎక్కడుంది? 3 సెల్ ఫోన్లు పెట్టుకొని కూర్చుంటాడు వాడికి ఈ శాస్త్రం వెంటబడుతుందా? అసలు 1 సెల్ ఫోన్కే ఓపిక రావట్లేదు. 3 సెల్ ఫోన్లు పెట్టుకుంటే వాడి బ్రెయిన్ అవుట్, ప్రాపంచికంగా పనికొస్తాడు, శాస్త్రానికి పనికిరాడు. వ్యవహారంలో పడిన వాడు శాస్త్రం చదవలేరండి. కనుక ఇది ఒక తపస్సు లాంటిది, అన్న ఏకాగ్రతలోకి వెళ్ళిపోవాలి. అట్లా ఆ చదివేటప్పుడు ఆ ప్రపంచమే వేరసలు. ఈ భోగాలు, ఈ యొక్క విషయాలు, ఇంద్రియ విషయాలు ఏమీ గుర్తుండవు ఆ మనిషికి. అలా ఉన్నప్పుడే ఇది ఆ మంట పడుతుంది. కానీ మనుషులకి ఈ ప్రపంచిక భోగాలు ఉన్నవాడికి ఏమి అర్థమవుతాయి? అందుకనే మనుష్యాణం సహస్రేషు అన్నాడు కృష్ణ పరమాత్మ. కనుక ఈ యొక్క సృష్టిలో జీవులు పుట్టలేదు, ఆ పుట్టినదనే వాక్యం, తర్వాత నిందించిన వాక్యాలు ఉన్నాయి, నానా ఇహ పశ్యతి అనేటువంటిది ఉన్నది. కనుక ఇది ఏమిటి అది ఏమిటి అంటే ఉన్నది అని చెప్పింది బోధ చేయడం కోసం, అధ్యారోపం. నిందించింది ఎందుకంటే నీకు అర్థమైన తర్వాత అసలు లేదని తెలుసుకో. అది మనం పూర్తిగా చదవం, పూర్తిగాను వినం. 18 అధ్యాయాలు, ఒక్క శ్లోకం మీరు తప్పకుండా ఎవరైనా విన్నా చెప్పండి. గురువుగారు తప్ప అందరూ అవుట్. అన్ని క్లాసులకి ఎవరు వచ్చారయ్యా అంటే 18 అధ్యాయాల క్లాసుకి, అన్ని క్లాసులకు ఒక్క క్లాస్ మిస్ కాకుండా అంటే ఎవరు ఒక్కరు ఉంటారు తెలుసా? ఎవరు? గురువుగారు. అలా చదివినప్పుడు విషయం ఎట్లా వంటబడుతుందండి. అందుకని 2-3 సార్లు చదవాలి శాస్త్రం. అర్థమైందా? ఎక్కడో అక్కడ మిస్ అయి ఉంటాం కరెక్ట్గా. నా సతో విద్యతే భావ, నా భావో విద్యతే సత. కరెక్ట్గా ఆ రోజు మనకు గెస్ట్లు వస్తారు ఇంట్లో, అయిపోయింది అవుట్, మళ్ళీ నెక్స్ట్ కోర్సే. అట్లా ఎన్నిసార్లు మిస్ అయి ఉంటాం. కనుక ఎవరండి శ్రద్ధగా చదువుతున్నారు ఈ రోజుల్లో? అందుకే జ్ఞానం రావడం లేదు. చూసారా, జ్ఞానం వచ్చినా లేటుగా వస్తుంది, చాలా లేటుగా వస్తుంది. 10 సంవత్సరాలు లేటు, 20 సంవత్సరాలు లేటుగా వస్తుంది. మీకు కాదండి, మీరంతా బెస్ట్ స్టూడెంట్స్. చాలా మంది సంగతి చెప్తున్నాను, ఏదో శాస్త్రం చదవడం అంటే ఏదో క్యాజువల్గా చదువుతారు, కానీ శ్రద్ధతో చదివేవాళ్ళు, దాని యొక్క సీరియస్నెస్ తెలిసి చదివేవాళ్ళు లేరు. సీరియస్గా మాట్లాడాలి కదా టీచర్. సీరియస్గా మాట్లాడితే స్టూడెంట్స్ రారని చెప్పి సీరియస్గా మాట్లాడారు. వచ్చిన వాళ్ళే వస్తారని చెప్పి కొంతమంది నాలాంటి వాళ్ళు మొండి వాళ్ళు ఏం చేస్తారంటే సీరియస్గా మాట్లాడతారు. ఎందుకంటే పొట్టులాంటి స్టూడెంట్స్, ఎందుకండి మనకు ధాన్యం కావాలి, కానీ పొట్టులాంటి ఊదితే పోయేవాళ్ళు మనకెందుకు కదా. గురువు ఎప్పుడు ఎవరిని ఇష్టపడతారు? తట్టుకొని శాస్త్రానికి నిలిచేవాడే శిష్యుడవుతాడు, కానీ శిష్యురాలవుతారు కానీ ఊ అంటే ఆ అంటే అంటే ఎట్లా ఏదన్నానే కోపం తాపాలు పొందే వాళ్ళకి, అహంకారంతో ఉన్న వాళ్ళకి శాస్త్రం వెంటబడుతుందా? అర్థమవులే. కనుక శృతి అద్వైతం బ్రహ్మ నుంచి ఏమీ పుట్టలేదు, జీవుడు పుట్టలేదు, జగత్తు పుట్టలేదు అంటున్నది. జీవ సృష్టి లేదు, జగత్ సృష్టి లేదు. యుక్తి ద్వారా కూడా చెప్పాలి మనకు. ఇప్పుడు శృతి ద్వారా చెప్పి మొదట ఎక్కడి నుంచి అంటే 24 నుంచి 26 వరకు శృతి ద్వారా చెప్తుంది, శృతి ప్రమాణం. తర్వాత యుక్తి ప్రమాణం 27 నుంచి 30 వరకు శృతి యుక్తి ప్రమాణం యుక్తి ద్వారా బోధిస్తుంది అన్నమాట. వివరణ తెనాలి రామలింగడు తెలుసా, తెనాలి రామలింగడు ఒక ఆయన దగ్గర 10 పాత్రలు తీసుకున్నాడు. కుండ పాత్ర, కుండలు, ఆ రోజుల్లో కుండలు కదా, కుండలు తీసుకున్నాడు, 10 కుండలు తీసుకున్నాడు. తీసుకొని మళ్ళీ తర్వాత తెచ్చిస్తానయ్యా అన్నాడు. 10 కుండలు తీసుకువెళ్ళాడు అంటే రాజుగారి దగ్గర అన్ని వంటలు చేయాలి కదా, ఎందుకో తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి తర్వాత 20 తెచ్చిచ్చాడు వాడికి, 20. ఆ కుండలు ఇచ్చిన అతను అన్నాడు, ఎక్కడి నుంచి వచ్చినాయండి 20, 10గా ఇచ్చాను నేను అన్నాడు. లేదు, పిల్లలు పెట్టినాయి ఒక్కొక్క కుండ ఒక్కొక్క పిల్లని పెట్టింది, అప్పుడు 20 కుండలు అయినాయి అన్నాడు. అబ్బా చాలా బాగుంది ఇది, 10 కుండలు ఇస్తే 20 కుండలు వచ్చినాయి, 10 కుండలు ఇస్తే 20 కుండలు వచ్చినాయి. ఓహో సరే సరే. రెండోసారి ఇంకొకసారి కొద్ది కాలం అయిన తర్వాత తెనాలి రామకృష్ణ వచ్చాడు. మళ్ళీ వస్తే ఒక 100 కుండలు ఇవ్వన్నాడు. 100 కుండలు ఏమిటండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి అన్నాడు. ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళండి అన్నాడు. ఎందుకంటే వాడికి తెలుసు, 100 ఇస్తే 200 వస్తాయి, 200 ఇస్తే 400 వస్తాయి అని, డబుల్ వస్తుంది కదా. సరే 100 అడిగాడు కదని చెప్పి 100 ఇచ్చాడు. 100 ఇచ్చిన తర్వాత 100 కుండలు తీసుకున్నాడు. తెనాలి రామకృష్ణుడు వచ్చాడు. వచ్చి ఉపయోగించుకున్న తర్వాత కొద్ది కాలానికి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కుండలు పోయినాయి అన్నాడు. ఏమి నా కుండలు అని అడిగాడు. కుండలన్నీ చనిపోయినాయి, కుండలన్నీ చనిపోయినాయి అన్నాడు. అదేమిటి కుండలు చనిపోవడం ఏమిటి అన్నాడు. కుండలు ఎట్లా పుడతాయి, పుట్టినాయి అంటే 10 కుండలు ఎక్స్ట్రా తీసుకున్నావు ఆ రోజు, నువ్వు ఎట్లా పుడతాయి అయ్యా, పోపో 10 కుండలు నువ్వే తీసుకోవాలని అన్నావా పోని, పుడతాయి అంటే పుట్టుతాయి అని చెప్పి తీసుకున్నావు. పుట్టిన కుండ పోతుందా పోదా, అది 100 కుండలు చనిపోయినాయి అన్నాడు. అది మాదిరి పుట్టినవాడు గిట్టక మానడు, పుట్టకలేకపోతే గిట్టుటుండదు. కనుక జగత్ నిజంగా పుట్టలేదు, పుట్టినట్లుగా కనిపిస్తున్నది. నువ్వు ఈ చీర కట్టుకుంటే చాలా అందంగా ఉన్నావు అంటే ఏంటి అర్థం, అందంగా లేవు అని అర్థం కదా. ఈ సృష్టి కూడా ఉన్నట్లుగా కనపడుతున్నదే గాని నిజంగా లేదు. నువ్వు కళ చూసావు కదా, నిజంగా ఉన్నదా ఏమండి, అది ఆ ఉదాహరణ చెప్పకండి మాకు, కళ సంగతి తెలుసు. కానీ ఈ జగత్తు మాత్రం ఎట్టన్నాడు, అది నిజం కాదని ఎలా తెలిసింది నీకు, ఎలా తెలిసింది, మెలకు వచ్చిన తర్వాత తెలిసింది. ఇది అంతే, జ్ఞానం అనే నిద్ర నుంచి అజ్ఞానం అనే నిద్ర నుంచి మెలకు, ఉత్తిష్టత జాగ్రత్త, విను శాస్త్రం, టైం లేదండి అన్నాడు. ఆ టైం తీసేసే అన్నాడు. టైం లేదని చూసుకో కదా చెప్తున్నావు, ఇది తీసేసే టైం ఉంటుంది. ఇంటి పనులు, శరీరానికి పోషణ, గుడికి చుట్టడం, అక్కడ ఇవ్వడం, ఇక్కడ ఇవ్వడం, ప్రదక్షిణాలు, పూజలు, ఉపవాసాలు, వీటికే సరిపోతుంది. శాస్త్రం ఎక్కడ నుంచి చదువుతున్నారు జనం, మళ్ళీ ఎక్కడికి పెడతాం. ఓకే సరే, చూడండి శ్లోకం ఏం చెప్తున్నారు. 23వ శ్లోకంలో ఇది కొంచెం కష్టమైన శ్లోకం. దీన్ని అన్వయం చేసుకోవడం ఎట్లా అంటే, సృష్టి ప్రతిపాదిత శృతి, ఏ శృతి అయితే సృష్టి గురించి మాట్లాడిందో అని అర్థం. ఏ శృతి అయితే సృష్టి గురించి మాట్లాడిందో, సృష్టి ప్రతిపాదిత సప్లై చేసుకోవాలి. శృతి సృష్టి ప్రతిపాదిత శృతి, సృష్టి గురించి మాట్లాడినటువంటి. ఏ ఉపనిషత్తు మాట్లాడలేదు, అన్ని ఉపనిషత్తులు మాట్లాడినాయి. అన్ని ఉపనిషత్తులు శృతి అంటే ఉపనిషత్తులు. భూతత సృజ్యమానే అభూతత అపి సృజ్యమానే, నిజంగా పుట్టిందా, భూతత అంటే వాస్తవంగా, వాస్తవంగా నిజంగా పుట్టిందా, అభూతత అవాస్తవంగా నిజంగా కాకుండా పుట్టినట్లుగా అవాస్తవంగా అవాస్తవంగా అభూతత యత్ అభూతత తత్ ఆ ప్రపంచం ఆ సృష్టి సృష్టికి ఇది నిజంగా పుట్టిందా ఇది నిజంగా పుట్టలేదా అనేటటువంటి విషయం ఈ సృష్టి గురించి సృజ్యమానే సృష్టి సమానట్ సమాశ్రుతి అన్నారు. సమాశ్రుతి అంటే ఏమిటి? శృతి దాని గురించి సమంగా ఉంటుంది. సృష్టి నిజమా అబద్ధమా నాకు తెలియదు, నాకు తెలియదు అంటుంది శృతి. ఎందుకంటే అది మిథ్యా అని చెప్పలేదు, ఇది నిజమని చెప్పలేదు. కనుక ఏం చేయాలి ఇప్పుడు? తత్ తత్ అంటే తదేవ కింతు అని మనం సప్లై చేసుకోవాలి. కింతు తదేవ శ్రుత్యా శృతి సమ్మతం యత్ నిశ్చితం యత్ నిశ్చితం యుక్తియుక్తం భవతి. ఏదైతే శృతి సమ్మతమో అది తీసుకోవాలి మనం. యుక్తియుక్తం ఏదైతే యుక్తియుక్తంగా ఉంటుందో అది తీసుకోవాలి మనం. శృతి సృష్టి గురించి మాట్లాడింది, ఇది నిజమా అని చెప్పను, ఇది నిజం కాదు అని చెప్పలేదు. కానీ మీమాంస ద్వారా యుక్తి ద్వారా మనం దాన్ని గ్రహించాలి. అది చెప్పబడింది అండి, ఇన్ బిట్వీన్ లైన్స్ అంటారు చూసారా, మనం మాట్లాడేటప్పుడు అంతరార్థం. ఆయన మాటలు అంతరార్థం తెలుసా నీకు? ఆయన ఏం మాట్లాడలే, ఆయన చెప్పింది ఒకటి, ఆయన చెప్పిన మాటకు వెనకాల అర్థం. ఇప్పుడు అది ఉపనిషత్తు చేసే పని. ఆయన మాటల్లో అంతరార్థం నీకు అర్థమైందా అని అడుగుతాం. ఏం చెప్పాడంటారు? నీకు అర్థం కాలేదా? ఆయన ఉద్దేశం ఇది అని అంటాం కదా తెలుగులో. అలాగే ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, ఏం చెప్పిందండి? సృష్టి గురించి మాట్లాడింది కదా. వచ్చే పిచ్చిదానా? ఉపనిషత్తు ఉద్దేశం అని కాదు, అది విషయం. ఉపనిషత్తు ఉద్దేశం ఆ లైన్ల మధ్యలో ఏదో ఉంది, అది నువ్వు అర్థం చేసుకో. ఎలా అంటే నిశ్చితం శ్రవణం ద్వారా అనే అర్థం. ఊరికే మాట్లాడింది కదా ఉపనిషత్తు, ఉపనిషత్తే కదా చెప్పింది అని చెప్పి చక్ర నమ్మవాకు ఉపనిషత్తు చెప్పిందంతా కూడా. నిశ్చితం అంటే శ్రవణం ద్వారా అది మరొక చోట నింద చేస్తున్నది ఆ సృష్టిని. ఆ వాక్యాన్ని పట్టించుకోవే నువ్వు. నిశ్చితం యుక్తియుక్తం, యుక్తియుక్తం అంటే మననం ద్వారా తెలుసుకోవాలి. మననం ద్వారా, మననం ద్వారా తెలుసుకోవాలి. యుక్తియుక్తం భవతి. తర్వాత న ఇతరతు. న ఇతరత అంటే శృతి కాకుండా యుక్తి లేకుండా శ్రవణం లేకుండా మననం లేకుండా నువ్వు తెలుసుకోలేవు అన్నాడు. అది శ్రవణం లేకుండా వేరే విధంగా నువ్వు తెలుసుకోలేవు. నా ఇతరత్ అంటే వేరే విధంగా నువ్వు తెలుసుకోలేవు, తాత్పర్య నిర్ణయాన్ని చెయ్యలేవు అన్నారు. తర్వాత కారిక
నేహనానేతి చామ్నాయాత్ ఇంద్రో మాయాభిరిత్యపి అజాయమానో బహుధా మాయయా జాయతే తసః జాయతే తుసః
జాయతే తుసః. ఈ శ్లోకం నుంచి 24వ శ్లోకం నుంచి మనకు శృతి ఎక్కడెక్కడ సృష్టిని గురించి మాట్లాడింది చెప్తున్నారు. మొదట మూడు లింగం అంటారు, మూడు క్లూస్ ఇస్తున్నారు అన్నమాట, ఎక్కడెక్కడ శృతి చెప్పబడింది సృష్టి గురించి అనేది. సృష్టి యొక్క నిశ్చయం ఎట్లా చెయ్యాలి అనేది చెప్తున్నారు. ఇప్పుడు ఎలా చెయ్యాలి అంటే నేహ నానా ఇతి చి చ ఆమ్నాయాత్ న ఇహ నేహ నానా ఇతి నానా ఇతి ఇహ నానా అనేది విదిన్ కోట్, అది కోట్ విదౌన్ కోటేషన్ లో పెట్టుకోవాలి. కఠోపనిషత్తులో చెప్పబడింది నేహ నానా న ఇది. కఠోపనిషత్తులో 2వ అధ్యాయం 1వ వల్లి 11వ శ్లోకం 11వ మంత్రం మృత్యోస్స మృత్యుమాప్నోతి యహియ నానా ఇవ పశ్యతి నానేవ పశ్యతి ఇది. ఇది కఠోపనిషత్తు మొదటి క్లూ. మనసైవేదం ఆప్తవ్యం అనే మంత్రం వస్తుంది అక్కడ. మనసైవేదం ఆప్తవ్యం యహియ నానేవ పశ్యతి మృత్యోస్స మృత్యుమాప్నోతి అని, అది ఒకటి క్లూ. ఇహ నానా న అంటే ఈ ఆత్మ నుంచి అనేకము పుట్టలేదు అని అర్థం. అనేకం పుట్టలేదు. 2వ క్లూ ఏంటంటే ఇంద్రః మాయాభిహి, ఇంద్రో మాయాభిహి. ఇది కూడా బృహదారణ్యక నుంచి, అది చెప్పలేదు ఇక్కడ బృహదారణ్యక ఉపనిషత్తు 2వ అధ్యాయంలో బృహదారణ్యకం 5వ బ్రాహ్మణం 19వ మంత్రం మధుబ్రాహ్మణం. ఇక్కడ చెప్పబడింది ఇంద్రో మాయాభిహి, ఇంద్ర అంటే ఆత్మ. ఈ ఆత్మ నుంచి, ఈ ఆత్మ మాయ నుంచి, ఈ సృష్టి మాయా, మాయ చేత సృష్టింపబడింది అని అర్థం. మాయిక, మాయిక కారణం అన్నారు. ఈ సృష్టి మాయా అన్నారు, అంటే ఉన్నట్లుగా కనపడుతున్నది అని అర్థం. సృష్టి ఉన్నట్లుగా కనపడుతున్నది మాయ ద్వారా, అంటే వివర్త కారణం అని అర్థం. తాడు మీద పాము కనపడుతోంది, తాడు ఏ కారణం? పరిణామం చెందిందా తాడు? వివర్త కారణమా? మార్పు చెందకుండా కనపడింది తాడు పాముగా, కనుక పరిణామం చెందలేదు, కనుక అది వివర్త కారణం. అదేవిధంగా బ్రహ్మ నిజంగా మార్పు చెందకుండా ప్రపంచంలాగా కనపడుతున్నాడు, కనుక బ్రహ్మ కూడా వివర్త కారణం, కనుక మాయా అన్నాం. లేనిది ఉన్నట్లుగా కనపడితే మాయ. ఏమిటో అంత మాయగా ఉందండి అంటాను చూసారా? లేనిది ఉన్నట్లుగా కనపడితే మాయ అన్నారు. అందుకని మయసభ అన్నారు, మాయలాగా కనపడుతుంది అంతా. అది 3వది. అజాయమానో బహుధా, ఇది 3వ క్లూ. అజాయమానో బహుధా విజాయతే అని పురుష సూక్తం, ఇది 3వ క్లూ. అజాయమానః అపి బహుధా, జన్మ లేనప్పటికీ కూడా ఆ ఆత్మ అనేకంగా కనపడుతున్నది అని అర్థం. ఇవి 3 క్లూస్ చెప్పారు. ఈ లింగం అంటారు దీన్ని. క్లూ అంటే ఏమిటి? లింగం. చూడు, శాస్త్రం సృష్టి నిజంగా లేదని చెప్తున్నది. అదే తైత్రీయంలో కూడా దేహం ఆత్మ అని చెప్పింది, దేహం పుట్టిందని చెప్పింది. తర్వాత దేహం పుట్టలేదు, ప్రాణం పుట్టింది అన్నది. ప్రాణం సత్యం అన్నది. ప్రాణం కూడా సత్యం కాదు, మనస్సు సత్యం అన్నది. తర్వాత మనస్సు సత్యం కాదన్నది. ఇట్లా చెప్పుకుంటూ వెళుతున్నది, చూసారా? కనుక నిషేధ వాక్యం అంటారు దాన్ని. నిషేధం చేసింది ఉపనిషత్తు. అది పట్టించుకోము మనం. సృష్టి వాక్యాలే పట్టించుకుంటారు జనం, నిషేధ వాక్యాలు పట్టించుకోరు. ఎందుకంటే సృష్టి అంటే కొంచెం టేస్టీ, వెరైటీ వెరైటీగా ఉంటుంది కదా. ఏమీ లేదంటే చప్పున ఉంటుందండి అని అన్నారు. అందుకని సత్యాన్ అన్వేషణ అంటారు దీన్ని. దీన్నే సత్యాన్వేషణ. మీమాంస తర్కం ద్వారా, మీమాంస యుక్తి ద్వారా ఈ విచారణ చెయ్యాలి. ఓర్పు కావాలి, బుద్ధిలో శక్తి కావాలి, అర్థమైందా? కృప కావాలి, దైవకృప, గురుకృప, ఈశ్వరకృప, ఆత్మకృప అన్నీ ఉంటే కానీ ఇంకా ప్రయాణం చేయవలసింది చాలా ఉంది. డిస్టెన్స్ కూర్చోకూడదు, కూర్చొని కాసేపు వచ్చి నడుస్తామండి అంటే ఇప్పుడు చేరతాం. డిస్టెన్స్ నడుస్తూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి. అందుకని వచ్చే వారం కూడా మళ్ళీ మళ్ళీ చదువుతాం తర్వాత కార్యక్రమం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.